పన్నెండవ అధ్యాయము. మేఘారూరుడు. హెర్మోను పర్వతము మరియు పాతాళలోక ద్వారముల వద్ద అంధకార శక్తులకు యేసుక్రీస్తు సవాలు విసిరిన తరువాత వెంటనే తన యొక్క మరణమును గుర్చి ఏ రీతిగా ఆయన మాట్లాడాడో జ్ఞాపకం చేస్తూ గత అధ్యాయాన్ని ముగించాను. ఈ సవాలు తరువాత దైవ సంకల్పము చొప్పున నిర్ణయింపబడిన వరుస సంఘటనలు యేసు యొక్క విచారణ మరియు సిలువ మీద ఆయన మరణించడం అను అంశాల వరకు మనలను నడిపిస్తాయి. క్రైస్తవులు యేసు యొక్క న్యాయ విచారణ గురించి చాలాసార్లు చదివి ఉంటారు, కానీ అక్కడ ఉన్న అదృశ్య ప్రపంచపు నేపథ్యము చాలా తరచుగా నిర్లక్ష్యము చేయబడుతూ ఉంది. యేసుకు మరణశిక్ష విధించుటకు అధికారము పొందిన పిలాతు ఆ అధికారము యూదుల అధికారం నుండి పొందుకొని ఉన్నాడని అర్థం చేసుకోవాలి అంటే మనము పాత నిబంధనలోని దానియేలు గ్రంథమును చదవవలసి ఉన్నది. మరియు తన పరలోకపు సైన్యముతోనూ తన పరిశుద్ధ సమాజముతోనూ సభలో దేవుడు కలిగి ఉన్న సమావేశమును గూర్చి తెలుసుకోవాలి. మహావృద్ధుడు మరియు ఆయన యొక్క సభ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము ఒక క్లిష్టమైన దర్శనముతో ప్రారంభమవుతూ ఉంది. ఆ దర్శనంలో సముద్రంలో నుండి పైకి వస్తున్న 4 జంతువులను దానియేలు చూసినట్లుగా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1-8 వచనములలో మనం చూడవచ్చు. అవన్నీ చంచలమైనవి, కానీ 4వ జంతువు మాత్రము భయంకరమైనది. పాత నిబంధనలో దర్శనములను వివరించేటప్పుడు వస్తువులు మరియు చలించేవి ఎప్పుడు ఏదో ఒక దానిని సూచిస్తూ ఉంటాయి. మరియు ఈ దర్శనంలో దానియేలు యొక్క దర్శనములో కనబడిన 4 జంతువులు 4 సామ్రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. ఇది మనకు తెలుసు, ఎందుకంటే అతని దర్శనము 2వ అధ్యాయములో పేర్కొనబడిన నెబుకద్నెజర్ యొక్క కలలో ఉన్న అంశాలకు దగ్గర సంబంధము ఉన్నది. అది బబులోను మరియు దాని తర్వాత వచ్చే సామ్రాజ్యాలను గురించి దానియేలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తరువాత ఏమి వివరించాడు అనే దాని మీద ఇప్పుడు మన గురి నిలపాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇంకా సింహాసనములు వేయుట చూచితిని మహారుద్రుడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచు ఉండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను. 1,000 కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, 1,000,000 కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడినని వ్రాయబడి ఉన్నది. ఈ మహారుద్రుడు ఇశ్రాయేలు దేవుడు అని మనకు తెలుసు. అది మనము సులభముగా గుర్తించగలిగేంత వివరముగా వ్రాయబడి ఉన్నది. ప్రత్యేకించి ఎహెజ్కేలు యొక్క దర్శనంలోని దేవుని సింహాసనముతో ఈ సింహాసనమును పోల్చి చూసినప్పుడు కూడా సులభముగా మనం అర్థం చేసుకోగలం. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో అగ్ని చక్రాలు మరియు ఆ దర్శనములో కనబడిన సింహాసనం మీద ఉన్న మానవ రూపము దానియేలు దర్శనములో కనబడిన రీతిగానే ఉన్నాయి. ఆ దానియేలు దర్శనములో కనబడిన రీతిగానే ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం దర్శనములో ఉన్న మానవ రూపము కూడా ఒకే రీతిగా ఉన్నాయని మనము చూడగలము. కానీ మీరు ఒకటి గమనించారా? అక్కడ ఒక్క సింహాసనం మాత్రమే ఉందా? దానియేలు యొక్క దర్శనంలో సింహాసనములు చాలా ఉన్నట్టుగా 7వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. 7వ అధ్యాయం 10వ వచనంలో దేవుని సభలో దైవిక న్యాయస్థానంలో సరిపోవలసినన్ని సింహాసనములు కూడా ఉన్నాయి. దీనిని మనము చాలా స్పష్టంగా గమనించినట్లయితే ఈ దర్శనంలో ఈ పరలోకపు న్యాయస్థానము 4 జంతువులు అనగా నాలుగు సామ్రాజ్యాల యొక్క విధిని నిర్ణయించుటకు కూడుకున్నారు. నాలుగవ జంతువు చంపబడాలని మరియు మిగతా జంతువుల ప్రభుత్వమును తొలగించాలని నిర్ణయించబడింది. దానియేలు గ్రంథము 7:11-12 మనం చూడగలం. మరొక రాజు మరియు రాజ్యము చేత వారి స్థానాలు తొలగించబడ్డాయి. అక్కడి నుండి జరిగే విషయాలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆకాశ మేఘారుడై వచ్చిన మనుష్య కుమారుడు దానియేలు తన దర్శనాన్ని వ్యాఖ్యానిస్తూ ఇలాగూ వివరించాడు. దానియేలు గ్రంథం 7:13-14 రాత్రి కరిగిన దర్శనములను నేను ఇంకా చూచుచూ ఉండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్రుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు వచ్చెను. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఇప్పుడును లయము కాదని వ్రాయబడి ఉన్నది. మనుష్య కుమారుడు అనే పదము పాత నిబంధనలో చాలాసార్లు వ్రాయబడినది, కొన్ని సందర్భాల్లో చాలాసార్లు వాడబడింది. ఇది మానవుల గూర్చి మాట్లాడుతుండటంలో ఆశ్చర్యమేమి లేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎలా ఈ మానవుడు ఈ భాగంలో వివరించబడ్డాడు అనేది. మనుష్య కుమారుడు దానియేలు గ్రంథం 7:13 ప్రకారం మనుష్య కుమారుడు మేఘారూఢుడై మహారుద్ధుని సభకు రావడం అనేది ఆశ్చర్యం. దీనికి ఎందుకు ఇంత ఆశ్చర్యం అంటే పాత నిబంధన అంతటిలో ఇటువంటి వివరణ ఎక్కడ కనపడినా అది దేవునిని గూర్చి మాత్రమే వ్రాయబడినది. ఈ పదము మనుష్య కుమారుడు అనేది దేవుని గురించి మాత్రమే వాడబడినట్లుగా యెషయా గ్రంథం 19:1 ద్వితీయోపదేశకాండము 33:26 కీర్తనల గ్రంథము 68:32-33 కీర్తనల గ్రంథము 104:1-4 మనం చూడగలం. కానీ దానియేలు గ్రంథం 7:1 ఆ దృశ్యంలో మహారుద్రుడుగా దేవుడు ముందుగానే ఉన్నాడు. ఒకవేళ అది నిజమైతే అతని దర్శనంలో దానియేలు మానవుని వలె ఉన్న రెండవ దేవుణ్ణి చూశాడు. ఇది క్రైస్తవులు విశ్వసిస్తున్న రీతిగా దేవుడు ఒకరికంటే ఎక్కువ అన్న అంశానికి సమానముగా ఉన్నది. అది ఖచ్చితంగా గుర్తించవలసిన అంశం. మత్తయి సువార్త 26:1 యేసు ప్రధాన యాజకుని ముందు విచారణకు నిలవబడినప్పుడు, ఆయన జీవితము మరణమునకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ ఆలోచనను ప్రస్తావిస్తాడు. ప్రధాన యాజకులకు మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచూ ఉంటారు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యము ఏమీ దొరకలేదు. తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలని చెప్పినండ్రి. ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో ఏమి పని, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగిన. అందుకు వారు, వీడు మరణకు పాత్రుడు అని మత్తయి సువార్త 26:59-66 దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అటు తర్వాత కయప అడిగిన స్పష్టమైన ప్రశ్నకు స్పందనగా యేసు దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనాన్ని ప్రస్తావించాడు. నిజముగా నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా కయపా? అయితే జాగ్రత్తగా విను. దానికి ప్రతిస్పందన వెంటనే వచ్చింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన రెండవ వ్యక్తిగా ఉన్న దేవునిగా యేసు ఆ సందర్భంలో చెప్తున్నాడని కయప అర్థం చేసుకున్నాడు. పాత నిబంధనలో దేవునికి మాత్రమే చెప్పబడిన మనుష్య కుమారుని రూపమును గుర్చి చెప్పుకుంటున్నాడని అర్థం చేసుకున్నాడు. ఆయన శరీరధారిగా ఉన్న దేవుడు అని చెప్పినట్లుగా కూడా భావించి ఉంటాడు. అది దేవదూషణ, దానికి మరణశిక్ష విధింపబడాలి. అయితే వాస్తవానికి యేసు అది ఎరిగి ఉన్నాడు. తనను తాను కాపాడుకోవడానికి ఆయనకు ఆసక్తి లేదు. దేవుని రాజ్యాన్ని తిరిగి ప్రారంభించుటకు, విశ్వాసులను దేవుని కుటుంబంలోనికి తీసుకుని రావడానికి, అంధకార శక్తులచే నియంత్రించబడుతున్న మరియు బాబేలు గోపురం వద్ద దేవుడు తిరస్కరించిన దేశములను తిరిగి సంపాదించుటకు తాను మరణించాలని ఆయనకు తెలుసు. ఆయన మరణించి అదే చేశాడు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో దావీదు మాటల ద్వారా సిలువ యొక్క బాహ్య సంబంధ ప్రభావము ఎలా వివరించబడిందో మనకు సుపరిచితమే. ఈ కీర్తన సిలువ వద్ద కనబడని భయంకర సంఘటనలను మనకు వివరిస్తూ ఉంది. శ్రమ పొందుతున్న కీర్తనకారుడు ఇలా అర్థధ్వని చేశాడు, ఇలాగు రోదించాడు: నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచు ఉన్నారు. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన వాణిని విడిపించునేమో అని, వాడు ఆయనకి ఇష్టుడు కదా ఆయన వాణ్ణి తప్పించునేమో అందురు. వృషభములు అనేకములు నన్ను ఆవరించి ఉన్నవి, చీల్చుచు గర్జించుచు నుండి సింహం వలె వారు నోర్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నదని 22వ అధ్యాయము 7నుంచి 14వ వచనములలో కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. వేదనతో కూడిన ఈ వివరణ, ఈ భాగము బాషాను వృషభముల వలన కలిగినది. ఇంతకుముందు చెప్పిన రీతిగా పాత నిబంధన కాలంలో బాషాను దుర్మార్గతతో కూడిన దైవములకు, దురాత్మతో కూడిన దైవములకు నివాసముగా మరియు మృతుల రాజ్యముగా ఉన్నది. ఈ ప్రాంతము బయలు దేవత ఆరాధనకు కేంద్రముగా ఉండి వృషభములు మరియు ఎద్దులతో సూచించబడింది. బాషాను దేశపు బలమైన వృషభములు దురాత్మలకు, అంధకార శక్తులకు సూచనగా నివాస స్థానముగా ఉన్నవి. ఈ ఊహ అంతా సిఎస్ లూయిస్ గారిచే రచింపబడిన ఇన్ ది లయన్, ద విట్స్ అండ్ ది వార్డ్ రోబ్ అనే పుస్తకంలో ఆకర్షణీయముగా చిత్రీకరించబడినది. ఈ ఆ పుస్తకాన్ని చదివిన వారు కానీ, ఆ చిత్రమును చూసిన వారు కానీ, ఆస్లాన్ అనే పాత్రధారుడు తన జీవితాన్ని రాతి పలకల మీద చెక్కబడిన తెల్లటి మంత్రగతలకు ఎలా అర్పించుకుంటాడో మర్చిపోలేరు. యేసుక్రీస్తు బహిరంగంగా సాతానుకు సవాలు చేసిన రీతిగానే అస్లాన్ తెల్లటి మంత్రగతను పిచ్చిదానిగా చేయుటకు ప్రయత్నిస్తాడు. ఆ క్షణమందు దుర్మార్గత యొక్క విజయము ఊహించలేని ఓటమిగా మార్పు చెందుతూ ఉంది. మీరు దైవములు అయినను మనుష్యులు చనిపోవునట్లు మీరు చనిపోవుదురు. ఆదాము యొక్క పిల్లల జీవితాల మీద ఉన్న అధికారమును సాతాను కోల్పోవుట అనేది సిలువ యొద్ద కోల్పోవడం మాత్రమే కాదు, తిరుగుబాటులో సామరస్యత కలిగిన వారు, దేశముల యొక్క అదృశ్య దైవములు, వారి యొక్క అధికారములు పతనమవడాన్ని చూస్తారు. సర్వోన్నతుడైన దేవుడు ఇస్రాయేలు దేవునిచే ఇతర దేశములకు ఈ అదృశ్య ప్రపంచపు దైవములు నిర్ణయించబడ్డారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు, 32వ అధ్యాయం 8 నుండి 9 వచనాల్లో మనం చూడగలం. వారు ఎప్పుడు దేవునికి శత్రువులుగా మారారో మనకు చెప్పబడలేదు, కానీ వారు శత్రువులు మాత్రం అయ్యారు అని శత్రువులుగా ఉన్నారు అని ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 1-3 29వ అధ్యాయం 26-27 32వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. దాని తరువాత ఈ 82వ కీర్తన ఈ పుస్తకము యొక్క 2వ అధ్యాయంలో మనం చూసిన కీర్తన పరిశుద్ధ సభను మనకు పరిచయం చేస్తూ దైవములు వారి అధికారాన్ని తృణీకరించి దుర్మార్గతను ఫలింపచేశారు అని మనకు చెప్తూ ఉంది. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము భక్తిహీనుల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగలవారిని దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఈ జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు, దేశంలోకున్న ఆధారములన్నీ కదులుచు ఉన్నవని వ్రాయబడి ఉంది. దేవుడు తన పరిశుద్ధ సమాజమును పిలిచి వారి భవిష్యత్ విషాదకరముగా ఉండబోతుందని దైవములకు చెప్పినట్లుగా మిగిలిన కీర్తనలు మనకు వివరిస్తూ ఉంది. మీరు దైవములనియు, మీరు సర్వోన్నతి కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. దేవా, లెమ్ము భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురని కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం 6-8 చూడవచ్చు. దేశములన్నిటినీ తిరిగి సంపాదించుకోవటానికి దేవుడు ఎప్పుడు నిర్ణయించుకోబోతూ ఉన్నాడు. దానికి సమాధానం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనము ఇంతకుముందు చదివాం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారిని ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదని దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13-14 ఉన్న వర్తమానము స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. మనుష్య కుమారుడు రాజ్యమును పొందుకున్నప్పుడు అది అదృశ్య ప్రపంచపు అంధకార శక్తుల యొక్క ముగింపుకు ప్రారంభముగా ఉండబోతుంది. తన పునరుద్ధానమునందు యేసు రాజ్యమును పొందుకున్నాడు. దేవుడు క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యమును కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టి ఉన్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 మనం చూస్తాం. ఎందుకు ఈ విషయాలు మనం ధ్యానం చేయాలి? సిలువకు ముందు మన ప్రాణముల మీద సాతాను నిత్యమైన అధికారాన్ని కలిగి ఉన్నాడు. మానవులు అందరూ మరణిస్తారు మరియు అతని అధికారంలో ఉన్న మృతుల రాజ్యంలోనికి వెళ్తారు. యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగము మరియు ఆయన పునరుద్ధానము జరగకపోతే మనం అక్కడే ఉండిపోయేవారం. సిలువ మీద ఆయన చేసిన కార్యమునందు విశ్వాసముంచుట ద్వారా, ఆ యాగమునందు విశ్వాసముంచుట ద్వారా ఆయనతో కూడా తిరిగి లేపబడ్డాం. ఇంతకుముందు అధ్యాయంలో మనము చూసిన రీతిగా భూమి మీద దేవుని రాజ్యము ప్రారంభమైనప్పుడు సాతాను దేవుని సన్నిధి నుండి బహిష్కరింపబడ్డాడు. లూకాసువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. విశ్వాసులకు వ్యతిరేకంగా దేవుని దగ్గర ఎటువంటి నేరారోపణలు ఉండవు. మన ప్రాణముల మీద సాతానుకు ఇక ఎంత మాత్రము అధికారము లేదు. ఎందుకు అనగా ఆయన కార్యము చేసినంత మాత్రాన మనం బ్రతుకుతామా? నైతిక పరిపూర్ణత లేకపోయినా మనము రక్షణ అనేది కోల్పోము. నైతిక పరిపూర్ణత వలన రక్షణ అనేది కోల్పోదు. క్రియల ద్వారా సంపాదించలేనిది ఏదైనా పేలవ ప్రదర్శన ద్వారా కోల్పోబడదు. అనగా సున్నిత ప్రదర్శన ద్వారా, తేలిక ప్రదర్శన ద్వారా కోల్పోబడదు. రక్షణ అనేది యథార్థముగా విశ్వాసముంచుటను గూర్చినది. సాతాను అధికారాన్ని ఓడించుటకు యేసు ఏమి చేశాడు అనే దానిని యందు నమ్మకం ఉంచుట మరియు ఇతర దైవముల నుండి వారి యొక్క నమ్మకాల నుండి దేవుని వైపు మరలుకోవడమే రక్షణ. ఇటువంటి దేవుని రాజ్య సువార్త సర్వలోకమునకు ప్రకటించాలని మనం ఆజ్ఞాపించబడ్డాము. మత్తయి సువార్త 28:19-24. మనము దానికి విధేయులమైనప్పుడు శత్రు దైవముల అధికారములు, ప్రధానులు మరియు శక్తులు ఒక్కొక్కటిగా మునిగిపోవడం ప్రారంభిస్తాయి. పాతాలలోక ద్వారములు మృతుల రాజ్యము పునరుద్ధానము ముందు నిలువబడలేవు మరియు సువార్త ప్రకటన ముందు కూడా నిలువబడ నేరవు. యేసు యొక్క సిలువ మరణ సమయంలో, సిలువ యాగ సమయంలో ఇవేమీ వాస్తవికముగా అనిపించలేదు శిష్యులకు. కానీ వారు త్వరలో ఈ సువర్తమానాన్ని నాటకీయంగా మర్చిపోలేని విధముగా పొందుకోబోతున్నారు.